이민을 왔던 환자라는. 이런 일을 벌이면 이 마하스와미 버릇을 가르치고는 మీరందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వరి పూర్ణిమ గురించి రమణకేంద్రం ప్రెసిడెంట్ గారు పీవీఎస్ఎన్ రాజు గారు కొంత వివరించారు. తర్వాత ఈ రోజున మాకు అందరూ దండలు వేశారు, పుష్పాలు ఇచ్చారు, గౌరవించారు, నమస్కారాలు పెట్టారు. అంటే ఆచార్యుని గురు పూర్ణిమ రోజున ఎవరు ఆచార్యుని వారు గౌరవం చేసుకుంటారు. అది మన భారతీయ సాంప్రదాయం. ఈ ఉపనిషత్తుల కాలం నుంచి కూడా ఈ సాంప్రదాయం ఉంది. ఆచార్యుడు అనుచితంగా తన శిష్యుల్ని ప్రేమిస్తాడు. చదువు చెప్పటం, బోధించటం ఇవన్నీ అటించండి, అతని ప్రేమ ఆచార్యుడి ప్రేమ అపారం. ఒక ఉపనిషత్తులో మాట జ్ఞాపకం వస్తుంది నాకు. ఒక 10 మంది శిష్యులకి ఆచార్యుడు 5 సంవత్సరాలు బోధిస్తాడు. 5 సంవత్సరాలు కష్టపడి ఆచార్యుడు బోధిస్తాడు ఆత్మవిద్య గురించి. అంటే ఆచార్యుడికి ఎంత ప్రేమ ఉంటుందో శిష్యుల మీద చెప్పడం కోసం చెప్తున్నాను. 5 సంవత్సరాలు నా దగ్గర మీరు చదువు నేర్చుకున్నారు, నాతో పాటు మీరు కలిసిమెలిసి ఉన్నారు 5 సంవత్సరాలు గురుకులవాసం. ఆ గురుకులవాసం అంటే రాత్రి పదలు ఆచార్యుడు కూడానే ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మన కాలేజీ స్కూలు ఇటువంటి చదువులు కాలే. అంటే వాళ్ళ శిష్యుల యొక్క ప్రవర్తన క్రమశిక్షణ అది కూడా చూసుకుంటూ ఉంటారు. అది ఇప్పుడు ఇప్పుడు స్కూలు విద్యది అది గురుకులవాసం. అంటే ఒక చదువు తప్పించి మిగతా కోణాలు కూడా ఎలా వికసిస్తున్నాయి అన్నదడిలో శిష్యులకి అందరినీ చూసుకుంటాడు. అంటే వాళ్ళ ద్వారా ఇంకా కొంతమంది చరించవలసి ఉంది కాబట్టి ఆచార్యుడు చాలా మెరుకుగా ఉంటాడు. నాకు ఈ మాట ఎందుకు గుర్తుకొస్తుందంటే ఉపనిషత్తులో వాడు ఆత్మీయుడి గురించి 5 సంవత్సరాలు బోధించి 5 సంవత్సరాలు నాతో పాటు మీరు కలిసిమెలిసి ఉన్నారు. ఒకవేళ ఈ 5 సంవత్సరాల్లో నాలో మీకు ఏదైనా దోషాలు కనిపిస్తే ఆ దోషాలకి మీరు దూరంగా ఉండండి. వాడు ఆచార్యుడి ప్రేమ చూడండి. అయితే 5 సంవత్సరాలు బోధించాను మీకు, నాతో మీరు కలిసిమెలిసి ఉన్నారు, నాలో మీకు ఎక్కడైనా ఒక దోషం కనిపిస్తే మటుకు ఆ దోషానికి మీరు దూరంగా ఉండండి అని శిష్యునికి బోధించాడు. ఇంకేత వాడు భవిష్యత్తుని కోరి, అంటే వాడికి ఉద్యోగమైన భవిష్యత్తుని ఆకాంక్షించి కేవలం అవుట్ ఆఫ్ లవ్ వాళ్ళని ప్రేమించి కేవలం విద్యావంతుని చేయటమే కాదు ఇంకా బలవంతుని చేయాలి. వాళ్ళని భౌతికంగానే ఆధ్యాత్మికంగా కూడా బలవంతుని చేయాలి శిష్యులను వాళ్ళు. అంటే ఆచార్యుడు ఏమని చెప్తాడంటే, శిష్యుడికి ఏమని చెప్తాడంటే ఆచార్యుడు, మనకి అమనస్క స్థితి అసంకల్ప స్థితి వచ్చే వరకు ఆత్మానుభవం కలగదు. అసంకల్ప స్థితికి వచ్చినప్పుడే, అమనస్క స్థితి వచ్చినప్పుడే ఉదయం యొక్క లోయలోకి దింటుకుంటూ వెళ్ళిపోతాం. అది ఎక్కడికి ఆ భ్రమ పరబ్రహ్మం దగ్గరకి. ఆ అసంకల్ప స్థితి కలిగినప్పుడే మనకు నోరు చూపు కలుగుతాం. అప్పుడు మనం బ్రహ్మానుభవం ఆ బ్రాహ్మణ స్థితి కలుగుతున్నాం మనకు. అప్పుడు భౌతికంగా ఆధ్యాత్మికంగా వాళ్ళ అభివృద్ధి కాంక్ష ఆచార్యునికి పూర్వం ఎంత ఉండదు చెప్తే గురు పౌర్ణమి సందర్భంగా గుర్తుకొచ్చి చెప్తున్నాను. వాళ్ళు శిష్యుల కోసం ఏడుస్తారు. వాళ్ళు ఆచార్య భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, మన కోసం మనం ఏడిస్తే రోగులు అవుతాం, పరమేశ్వరుడు కోసం ఏడిస్తే, దేశం కోసం ఏడిస్తే, సమాజం కోసం ఏడిస్తే యోగులు అవుతాం. సమాజం కోసం కనుక మనకి దుఃఖం వస్తే అలా భక్తులకు కూడా అంత దేశభక్తి ఉంటాం కానీ మీరు అడగవచ్చు. భారతదేశం కోసం కబీర్ నేర్చిన రోజులు ఉన్నాయి, కబీర్ దాస్. ఆధ్యాత్మికంగా మనం చిన్నపిల్లలం కాబట్టి ఇది భౌతికం అని ఇది ఆధ్యాత్మికం అని అనిపిస్తుంది. భౌతికమైన కూడా మన ఆధ్యాత్మిక దృష్టితోటి చేస్తే, ప్రేమతో చేస్తే, దైవ దృష్టితోటి చేస్తే ఆ భౌతికం కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది. మనస్సు ఉన్నప్పుడు మార్గం ఉంటుంది. మనసు లేని వాడికి మార్గం ఏం తెలుస్తుంది? మనసు ఉంటే మార్గం కనిపిస్తుంది. అసలు మోక్షత్వం ఉంటే అలా మోక్షం సంపాదించాలి, ఆ జిజ్ఞాస జ్ఞానం పొందాలి, ఆత్మానుభవం పొందాలి, శరీరం మరణానికి గురి అవ్వకముందు అమృతత్వం పొందాలి, అమృతానుభవం పొందాలి. అద్వైతం బోధించడానికి సంబంధించిన విషయం కాదు, అనుభవానికి వచ్చే విషయం. మనం కూడా బుద్ధిరంతర వాళ్ళు అవ్వచ్చు. బుద్ధిరంతర వ్యక్తి కాదు, ఒక పదవి. బుద్ధుడంటే బుద్ధత్వం అంటే ఒక వ్యక్తి కాదు, ఒక పదవి, ఒక నిర్వాణ స్థితి. ఆ నిర్వాణ స్థితి పొందిన వాడు ఎవడైనా బుద్ధుడు. అయితే ఎవడవుతాడు బుద్ధుడు? మనం బోధించింది, మనం శ్రవణం చేసింది, మనం ఆచరించగలిగింది, ఆచరించగలిగినంత ఆచరిస్తంటే మనం బుద్ధుడవుతాం. ఇక్కడ ఆచార్యుడి కోరిక ఇదేంటంటే, అతి బలిష్ఠులుగా ఉండాలి. అంటే కండ బలం కాదు. ఇప్పుడు శారీరక బలం, మానసిక బలం, నైతిక బలం. అంటే మనం బలవంతులు ఎవడని చెప్తాడంటే ఆచార్యుడు. ఇప్పుడు మనకి ఎప్పుడూ చిరాకులు వస్తూ ఉంటాయి, పరాకులు వస్తూ ఉంటాయి, ఉద్రేకాలు వస్తూ ఉంటాయి. ఇంటికాడు అరుచుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా కోపాలు వచ్చినప్పుడు ఇంటికాడు కూడా అరుచుకుంటూ ఉంటాం, కేకలు పెట్టుకుంటూ ఉంటాం, బొబ్బలు పెట్టుకుంటూ ఉంటాం. ఇంటికాడు కూడా చిరాకులు వస్తాయి. అంటే ఎన్ని చిరాకులు వచ్చినా, ఎన్ని ఉద్రేకాలు వచ్చినా, ఎన్ని పరాకులు వచ్చినా, ఎన్ని ఆవేశం, మనసు ఎప్పుడైనా ఆవేశానికి గురైనా, నీ ఆలోచనలో కానీ, నీ మాటలో కానీ, నీ తలంపులో కానీ, నీ ప్రవర్తనలో కానీ దాడి తప్పకుండా ఉంటే నువ్వు బలవంతులు అవుతావు అయ్యా అని ఉపనిషత్తులు ఆచార్యుడు చెప్తాడు తన శిష్యుడు. మనిషి అయిన తర్వాత ఎప్పుడైనా ఉద్వేగపడుతూ ఉంటాడు, ఎప్పుడైనా కోపగించి ఉంటూ ఉంటాడు, ఏదో చిరాకులు వస్తూ ఉంటాయి. సమాజ పరంగా రానివ్వండి, లేదా ప్రకృతి పరంగా రానివ్వండి, కుటుంబం పరంగా రానివ్వండి, అయినప్పటికీ నువ్వు గాడి తప్పకూడదు. నీ ఆలోచనలో, మాటలో, చేతలో నీకు ఉద్రేకం వచ్చినప్పుడు కూడా గాడి తప్పకుండా నువ్వు ఉండాలి. అప్పుడు నువ్వు బలవంతుడు అవుతావు. వాడు బలవంతుడంటే శారీరకంగా కేవలం బలం వాడు కాదు, వాడు నిజంగా బలవంతుడు. వాడి వల్ల సమాజానికి మేలు జరుగుతుందని వ్యాస పూర్ణిమని మనం గురు పూర్ణిమగా గౌరవించుకుంటున్నాం. ఎవరి గురువు వారు సంవత్సరానికి ఒక రోజుని అంకితం చేస్తున్నారు, డెడికేట్ చేస్తున్నారు. ఆ రోజు గురువు నిమిత్తం వారు గురువు నామ గురువుని స్మరించటం, ఆ గురువు పట్ల వారికి ఉన్నటువంటి కృతజ్ఞతా భావన వ్యక్తపరచటం గురు పూర్ణిమ రోజున జరుగుతుంది. వ్యాసుడు కూడా నారాయణుడే, మహావిష్ణువే, కానీ ఆయనకు నాలుగు చేతులు ఉన్నాయి, ఇంకా రెండు చేతులు ఉన్నాయి, చేతులు తేడా కానీ ఈయన నారాయణుడే అంటారు. వ్యాసుడు కూడా వాడు నారాయణుడే, చేతులు మటుకు రెండే ఉన్నాయి, విష్ణువుకి నాలుగు చేతులు ఉంటే ఇంక రెండు చేతులు ఉన్నాయి, చేతుల్లో తేడా కానీ ఈయన నారాయణుడేనే. ఎందుకంటే అపారమైనటువంటి జ్ఞానం. పీఎస్ఎం రాజు గారు చెప్పినట్టు వేద విభజన చేశాడు. ఆ వేదాల్లో ఉన్నది మనకు అర్థమవుతుందో అర్థం అవుదని ఇతిహాసాలు రాసి, భారతం రాసి, మళ్ళీ పురాణాలు రాసి, ఉపపురాణాలు రాసి, మళ్ళీ నారాయణ స్మరణ చేయటం కోసం భక్తి శాస్త్రం మహాభాగవతం చెప్తూ ఎంతో వాంగ్మయాన్ని వ్యాసుడు మనకి ప్రసాదించాడు. అంటే ఆయన రోజుని, ఆయన ఆయన శరీరం ధరించినటువంటి రోజుని మనకి గురు పూర్ణిమగా మన పెద్దలు ఒక ఏర్పాటు చేశారు. అంటే ఈ రోజుని ఎవరు గురువును వారిని గౌరవించుకోమని చెప్పటం కోసం. సరే, మాను సమ్మానించడం తరపు చెప్పేసి పోసం రాజు గారు వారి కుటుంబ సభ్యులు ఎంతో భక్తితోటి, నమ్రతతోటి, వినయంతో వారి ఇక్కడ పూజలు చేశారు. ఎంతో అర్పణ సమర్పణ భావనతోటి, భక్తి భావనతో వాళ్ళ కళ్ళల్లో భక్తి మెరిసింది చేశారు. మీరు కూడా పొద్దున ఉదయానికి దండలు వేస్తున్నారు, పుష్పాలు ఇస్తున్నారు, మంచి మంచి మాటలు చెప్తున్నారు, గౌరవిస్తున్నారు, బిస్కెట్లు తెచ్చారు, రొట్టెలు తెచ్చారు, స్వీట్లు తెచ్చారు, రకరకాల వస్తువులన్నీ తెచ్చారు. ఇవన్నీ నమస్కారాలు మీరు పెట్టినటువంటి నమస్కారాలన్నీ కూడా నాకు కనుక దేహాభిమానం ఉంటే, దేహబుద్ధి ఉంటే నాకే వస్తాయి. தேகாபிமானம் அதேன்னு வாடிக்கு ஒரு நமஸ்காரம் ஒண்ணு பிடித்தது நாராயண கிரந்த. அதனால தேசி சாமி கார் இக்கடி చేసిన పూజ నాన్నగారికి చేశాం అని అనుకోవచ్చు. కానీ ఈ పూజ నారాయణుడి కమ్మచ్చు మహావిష్ణువు కమ్మచ్చు. మహావిష్ణువుకి అందటమే కాదు వారికి బంగారు బాట ఏర్పడుతుంది. అంటే దేహాభిమానం లేని వాడికి దేహబుద్ధి లేని వాడికి ఎవరికైనా నమస్కరిస్తే మనం వాడు కృష్ణార్పణం అని వాడు అనక్కర్లేదు, గురువు అనక్కర్లేదు, అది కృష్ణుడికే నమస్కారం. అది ఎక్కడ మళ్ళా రాజ్యాంగం, రాజ్యాంగం అంటే మన భారతదేశ రాజ్యాంగం అనుకోకండి, అది భగవంతుడి రాజ్యాంగం, భగవద్గీతలో చెప్పబడినటువంటి రాజ్యాంగం, డివైన్ కాన్స్టిట్యూషన్. అదే ఈ వేళ మీరు మా చేసే దండలు ఇవన్నీ కూడా ఈశ్వరుడి ఒళ్ళోనే పడతాయి, ఈశ్వరుడి మెడలోనే పడచ్చు. మీరు మొదట్లో మొక్కకు మొదట్లో నీళ్ళు వేస్తే ఆకులకి రొబ్బడికి అన్నిటికీ వెళతాయి. మీరు వెళ్ళమని చెప్పక్కర్లేదు, ఆ నీళ్లు ఆకులకి వెళ్ళిపోతాయి, రొబ్బడికి వెళ్ళిపోతాయి, అన్నిటికి వెళ్ళిపోతాయి. అలాగే దేహబుద్ధి లేని వాడికి, దేహాభిమానం లేని వాడికి మీరు ఏదైనా నమస్కరిస్తే మొక్కకు మొదట్లో నీళ్లు పోసినట్టే, అది అంతగా చెట్టంతా వ్యాపించిపోతుంది, అనేది చెట్టంతా వ్యాపించిపోతుంది. అంటే మీరు నాన్నగారిని గౌరవించాను అని మీరు అనుకుంటున్నప్పటికీ మీరు చేసిన గౌరవాలు, మీరు ఇచ్చిన మర్యాదలు ఇవన్నీ నారాయణుడికి అందుతాయి. నారాయణుడికి అందాలని మేము అనుకోక్కర్లేదు, నారాయణుడికి అందుతాయి, సహజంగా నారాయణుడికి అందుతాయి. దేహబుద్ధి లేనప్పుడు, దేహాభిమానం లేనప్పుడు నారాయణుడే చైతన్యం, ఆయనే చైతన్యం, ఉన్నది ఆయనే, ఉన్నది ఆయనే. మనకి అహంకారం ఉంది కాబట్టి, ఎంతో ఎంత అహంకారం ఉంది కాబట్టి అనేకంగా మనకు కనిపిస్తుంది. ఉన్నది ఆయన, ఉన్నది నారాయణుడే. పైన నారాయణుడు, కింద నారాయణుడు, కుడి వైపు నారాయణుడు, ఎడమ వైపు నారాయణ, అంత ఎటు చూసిన నారాయణ. అంటే మనకి అహంకారం వల్ల ఈ వస్తువు అనుభవంలోకి రావటం లేదు, ఆ చైతన్యం మనకి అనుభవంలోకి రావటం లేదు. నారాయణుడు లేడనుకోకండి, మనకు గోచరించడం లేదు కాబట్టి లేదనుకుంటున్నాం. ఇది అందరూ మన దురదృష్టం, మనకు పుణ్యబలం లేదు. ఎక్కడో భక్తి జ్ఞానం ఆ విషయాలు అటించండి, మనకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా పరిస్థితి ప్రతికూలంగా ఉన్నా మనం చెలిమిచేట్లుగా జీవిస్తే మన బిహేవియర్ ఇంటెలిజెంట్ బిహేవియర్ అయితే మనం దుఃఖానికి దూరంగా ఉండొచ్చు. ఎప్పుడో భక్తి జ్ఞానం ఆత్మజ్ఞానం బ్రహ్మానందం బ్రాహ్మణస్థితి పరమసత్యం ఆ ఫైనల్ ట్రూత్ అమృతానుభవం అద్వైతానుభవం అవన్నీ అటించండి. కొంచెం మన వివేకాన్ని పెంచుకుంటే, కొంచెం చెరిమిని పెంచుకుంటే దైనందిన జీవితంలో మనకు ఏదైనా కష్టాలు వస్తున్నప్పటికీ ఇబ్బందులు వస్తున్నప్పటికీ మన సంతోషానికి భంగం లేకుండా మనం జీవించవచ్చు. కేవలం ఆ ఇంటెలిజెన్స్ని వివేకాన్ని పోషించుకోవటం వల్ల ఆచార్యుడి ముందు వచ్చేది వివేకం ఆ నేత్రాన్ని ఇస్తాడు, జ్ఞాన నేత్రాన్ని ఇస్తాడు వాడు ఆచార్యుడు. మనకు రెండు నేత్రాలు ఉన్నాయి, మన నేత్రాలు భౌతిక వస్తువులు చూడటానికే పనికి వస్తాయి, లోపల ఈశ్వరుడు ఉన్నాడు కానీ మనకు కనిపించడం లేదు, ఉన్నాడు అగోచరంగా ఉన్నాడు. అగోచరంగా ఉన్న వస్తువు నా పరమాత్మను, హృదయంలో ఉన్న పరమాత్మను చూడటానికి గురువు జ్ఞాన నేత్రాన్ని ఇస్తాడు, అది గురువుకి సాక్షి. ఆ జ్ఞాననాత్రం ఇవ్వడం ద్వారా హృదయంలో ఉన్న వస్తువు వాడికి అమృతానుభవం, వాడి చేతిలో ఉన్న వస్తువు వాడికి ఎంత స్పష్టంగా గోచరిస్తుందో తన హృదయంలో ఉన్న వస్తువు కూడా అంత చక్కగా అనుభవంలోకి వచ్చేలాగ చేస్తాడు, స్పష్టత తీసుకొస్తాడు. కన్ఫ్యూజన్ కాదు, క్లారిటీ. ఎంత మన చేతిలో ఉన్న వస్తువుని మనం ఎంత స్పష్టంగా చూడటానికి అవకాశం ఉందో ఆచార్యుడు ఆ శిష్యుడు హృదయంలో ఉన్న ఆ తత్వాన్ని, ఆ సద్వస్తువుని, ఆ సత్యవస్తువుని దాని వాడికి ఆ శిష్యుడికి వాడికి గోచరం ఒకటి వాడిని విడిచిపెట్టడు వాడు ఆచార్యుడు. అదే రమణ మహర్షి గారి భాషలో చెప్పాలంటే పూజ నోట్లో పడ్డం మాంసపు మొక్క. అంటే ఆచార్యుడు పది ఒకే విషయాన్ని నలుగురు ఆచార్యులు నాలుగు రకాలుగా చెప్తారు వాళ్ళు. అంటే ఒకే సబ్జెక్ట్ని చెప్పేటప్పుడు నలుగురు ఆచార్యులు ఒకే రకంగా చెప్పరు వాళ్ళు. వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి, వాళ్ళకున్న బ్రాటప్పని బట్టి, వాళ్ళు చదువుకునే విద్యను బట్టి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళు చెప్పింది కూడా హృదయంలో సద్వస్తువుకే సబ్జెక్ట్ ముడిపెట్టి చెప్తారు. కానీ టీచింగ్ ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ వస్తువు ఒకటి, పరమార్థం ఒకటి. అంచేది ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే అహంకారం ఉండటం వల్ల ఆచార్యుడి యొక్క మీరు, ఈశ్వరుడి యొక్క మీరు తెలియటండి. భక్తుల విలువ కూడా మనకు తెలియటండి, భక్తులను శ్రేష్ఠత కూడా మనకు తెలియటండి. భాగవతంలో ఎరణ్యకేశవుడికి ప్రహ్లాదుడికి తేల్చి ఒకటే.
ప్రహ్లాదుడి భక్తుడు, ఎరణ్యకేశవుడు అహంకారం.
దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడని అడిగేవాడు రోజు ప్రహ్లాద్ అన్నవాడు. వీడి సమాధానం ఏంటంటే దేవుడు ఎక్కడ లేడు, దేవుడు ఎక్కడ లేడు, ఎక్కడ లేడని వీడు బోల వినిది, వాడు బోల ఆడిది. ఇదే ప్రహ్లాదు ఘట్టం. ఇదే దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించేవాడు. చాలా బాధలు గురి చేసినప్పటికీ వాడిని చంపలేమని నిర్ధారణకు వచ్చాక అప్పుడు కొంచెం చల్లబడ్డాడు. చాలా ప్రయోగాలు చేశాము ఇతన్ని చంపటానికి, ప్రహ్లాదాన్ని చంపటానికి. వీడు చావలేదు, వేరే విశేషం ఉంది, నేను మర్యాదగా మాట్లాడి లోపరుచుకుందాము. ఇప్పుడు దగ్గరికి తీసుకొచ్చి, అబ్బాయి ఏమిటి నువ్వు, దేవుడు అంటావు, నారాయణుడు అంటావు, విష్ణు అంటావు, ఎక్కడ ఉన్నాడు దేవుడు, విష్ణువు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. ఇది అతను వాతమును అంగీకరించలేక చాలా ప్రయత్నాలు చేశాడు హత్య చేయడానికి, చంపటానికి. తన వాటమును అంగీకరించలేక మళ్లీ నిగడకొచ్చి దేవుడు ఎక్కడ ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అంటున్నావు కదా, ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు. అప్పుడు ప్రహ్లాదు ఎక్కడ లేడు ఎక్కడ లేడు ఎక్కడ లేడని ఆయన అంటాడు. ఎక్కడ ఉన్నాడని ప్రశ్న ఎవరిది, హిరణ్యకేశవుడిది. ఎక్కడ లేడు ఎక్కడ లేడని ప్రహ్లాదు అంటాడు. అప్పుడు ఆ పక్కన స్తంభం ఉంటే ఇక్కడ ఉన్నాడని ఆ స్తంభాన్ని తన్నుతాడు, దగ్గరున్న స్తంభం. అక్కడి నుంచి నరసింహస్వామి గురించి వస్తాడు. అంటే ఆ స్తంభంలో ఉన్నాడు, ఇంకెక్కడా లేడని కాదు, అన్ని చోట్ల ఉన్నాడు, ఆ స్తంభంలో కూడా ఉన్నాడు. ఆ స్తంభాన్ని తన్నుతాడు, ఆ స్తంభంలో ఉన్నాడని కాదు. అంటే అన్ని చోట్ల ఎక్కడ లేడు అని ప్రహ్లాదుడు చెప్పిన మాటనే, ప్రహ్లాదుడు అన్న మాటనే, భక్తులు చెప్పిన మాటనే గౌరవించడం కోసం ఏ స్తంభాన్ని అయితే ఎరణ్యకేశవుడు తన్నాడో ఆ స్తంభంలో నుంచి నరసింహస్వామి వస్తాడు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, ప్రహ్లాదుడి మాటను పోషించడం కోసం, భక్తుడి మాటను పోషించుకోవడం కోసం. కొంతమంది భగవంతుని పేరు ఎత్తకపోయినా భక్తుడికి సేవ చేస్తూ ఉంటారు. కొంతమంది భక్తుడికి చాలా సేవ చేస్తారు. ఈ భక్తుడికి చేసే సేవ కూడా భగవంతుడికి అలంకరించబడదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఈ అలంకారం అంతా కూడా మీరు భక్తులకు కనుక ఏదైనా ప్రేమగా మాట్లాడితే, భక్తులకు కనుక సేవ చేస్తే, భక్తులందరూ ఎక్కడ ఉంటారు, భగవంతుల్లో ఉంటారు. అంటే భగవంతుడు అలంకరించబడతాడు. భక్తులకు మనం చేసే సేవ వల్ల ఎవరు అలంకరించే, భక్తులు అలంకరించబడుతున్నారో మనం అనుకుంటాం, కానీ భగవంతుడు అలంకరించబడతాడు. అంటే అహంకారికి మనం గౌరవం చేస్తే అహంకారమే అలంకరించబడుతుంది. అహంకారం లేని వాడికి మనం చేసిన గౌరవం ఈశ్వరుడికి అలంకారం, ఈశ్వరుని ముస్తాబు చేసినట్టు అవుతుంది మనం. అంచేత మనం ఏం చేయాలంటే, ముందు భగవంతుడి పట్ల సజీవమైన, ప్రహ్లాదుడికి ఎంత విశ్వాసం ఉందో ఈశ్వరు పట్ల, నారాయణుడి పట్ల మనం కూడా అంత సజీవమైన విశ్వాసం వాడుతుంది. శరీరంలో ఏదైనా జబ్బు ఉంటే మనకు ఎలా తెలుస్తూ ఉంటుందో, శరీరంలో రోగం, మన మనసులో ఏ బలహీనతలు ఉన్నాయో ఈశ్వరాన్ని పొందడం కోసం ఏ బలహీనత అందొస్తుంది, ఏది అండొస్తుంది, మనసులో ఏ లోపం మనకు అండొస్తుందో మనకి తెలుస్తూ ఉంటుంది. సాధన చేసేవాడికి, సాధన చేసేవాడికి దిగిన వాడికి కల ఈరోజు తెలిసింది, గట్టిమే కూర్చున్న వాడికి లోతు ఏం తెలుస్తుంది, ఆ సాధన చేసేవాడికి తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు ఏం చేయాలంటే, మనకి ఏవైతే ఆటంకాలు లోపలు ఉన్నాయని మనకు తెలుస్తుందో, ఆటంకాన్ని అంటే సాధనలో సిద్ధిని పొందటానికి, ఈశ్వర సాక్షాత్కారం పొందటానికి ఏ విషయాలైతే మనకు అడ్డొస్తున్నాయని మనకు తెలుస్తుందో, ఆ బలహీనతను తొలగించడానికి, తొలగించమని మనం ఏం చేయాలంటే, ఇంటికి వారితోటి వీరితోటి చెప్పుకోవటం మానేసి ఈశ్వరుని ప్రార్థించాలి, గురువుని ప్రార్థించాలి, ఆ బలహీనతలోంచి బయటికి నిరూపించమని. ఈ జీవకోడితో చెప్పుకోవడం వల్ల ప్రయత్నం ఏం లేదు, చివరికి మన ఆ బలహీనత మనలో తీరేరు కదా, యాగం చేస్తారు. మనం ఎప్పుడు కూడా సఫలతో ఉన్నవాడితోటే మాట్లాడాలి. మన కష్టోకాలు కూడా సహృదయం లేని వాడితో చెప్పకూడదు, సద్బుద్ధి లేని వాడితో చెప్పకూడదు. చెప్పుకుంటే ఈశ్వరుడితో చెప్పుకోవాలి, లేకపోతే గురువుతో చెప్పుకోవాలి, లేకపోతే సహృదయం వాడితోటి, సద్బుద్ధి ఉన్న వాడితోటి. కొంతమంది ఎదుటి వాళ్ళ కష్టం తన కష్టంతో సమానంగా చూస్తారు, కొంతమంది ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని, ఎదుటి వాళ్ళ దుఃఖమే వీళ్ళకి సొంత దుఃఖం ఉండదు, సొంత సంతోషం ఉండదు. కొంతమందికి ఎదుటి వాళ్ళ దుఃఖమే వాళ్ళ దుఃఖం, ఎదుటి వాళ్ళ సంతోషమే వాళ్ళ సంతోషం. అటువంటి వాళ్ళకి మనం చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఏమవుతుందంటే, మనకు దుఃఖం ఉంటే వారందరూ వాటా పంచుకుంటారు.
అది బలంగా అవుతుంది. ఈశ్వరుని మనం ప్రార్థించి గురువుని ప్రార్థించి గురువు ఈశ్వరుని ప్రార్థించటం వల్ల ఆ పాదాలను ఆశ్రయించటం వల్ల ప్రియర్ ప్రార్థన చేయగా 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 అంటే మనం చేయవలసినటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఈశ్వరుని ప్రార్థించటం వల్ల గురువుని ప్రార్థించటం వల్ల ఆ బలహీనత అంటే ఈశ్వరు అనుభవం పొందటానికి ఏ బలహీనతలు అయితే అడ్డొస్తున్నాయో అందులోంచి సహజంగా విడుదల పొందుతాం. వాళ్ళందరికీ మనకి జ్ఞానం కలగకపోవడానికి కారణం ఏంటంటే లోపల జ్ఞానం లేకపోవడం కాదు, ఉంది జ్ఞానం కానీ మన మాటలో అసహజంగా ఉంటాం, చేతలో అసహజంగా ఉంటాం, డే టు డే లైఫ్ బిహేవియర్లో అసహజంగా ఉంటాం. ఆ లోపల వస్తువు కూడా అసహజంగానే ఉందనుకునే ఇబ్బంది లేదు, కానీ అది అసహజంగా లేదు లోపల సహజంగా ఉంది అక్కడ ఇబ్బంది వస్తుంది. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలో ఉంది. ఆ డే టు డే లైఫ్లో దైనందిన జీవితంలో ప్రవర్తనలో మనం అసహజంగా లేకుండా సహజంగా ఉంటే లోపల సహజంగా ఉన్న వస్తువు వ్యక్తం అవుతుంది. అంటే నీరు నీరులో కలిసిపోయినట్టు నీరు నీళ్ళు కలిసిపోయినట్టు అంటే వస్తువు ఉంది లోపల వస్తువు ఉంది. మన మాట ప్రేమపూరితంగా ఉండాలి, ఇంచుమించు లోపల వస్తువు ప్రేమపూరితమైనది. ఎలాగంటే మనకు వచ్చే తలంపులో దారిద్ర్యంలో కూడా తలంపులు ఎందుకంటే డబ్బులో దారిద్ర్యం ఉంటే ఉండొచ్చింది కానీ తలంపులో దారిద్ర్యం ఉండకూడదు. మనకు వచ్చే ఆలోచనలో మనకి ఎప్పుడూ దారిద్ర్యం ఉండకూడదు. మనం ఇతరుల క్షేమం కోరమనుకోండి, ఇతరుల బాగు కోరమనుకోండి, మనకు దారిద్ర్యం ఉందని అర్థం. అంటే మనసులో బుద్ధిలో దారిద్ర్యం ఉంది. బుద్ధి చెడిపోయిన తర్వాత నీకు ఇంట్లో ఏమున్నా ఏమి ప్రయోజనం లేదని కృష్ణుడు గీతలో చెప్పాడు, శతప్రజ్ఞ లక్షణాల్లో చెప్తాడు. నీకు ఇంట్లో సంపదలు ఉన్నాయంటే అర్జున సంపద అంటే ఏంటి అనుకుంటున్నావు, నన్ను స్మరించటమే సంపద అంటాడు పరమేశ్వరుడు. ఇంకేం చెప్తాడు, నీకు ఎన్ని సంపదలు ఉన్నా అవి స్వప్న సమానం. నీకు 100 కోట్లు ధనం ఉందనుకోండి స్వప్నంలో, మెరుకు వచ్చిన తర్వాత నాకు 100 కోట్లు ఉన్నాయని ఎవడో అనుకోడు, ఏం చెప్పింది ఆ స్వప్నంలో ఉన్న ధనం విద్యను వాడికి తెలుస్తుంది జాగ్రత్త అవస్థలోకి వచ్చా. సంపద సంపద అంటున్నావు, సంపద ఏముంది, నన్ను స్మరించుకోవటమే సంపద, నన్ను మర్చిపోవటం ఆపద అంటాడు పరమేశ్వరుడు. నీ కాలు గారి పడిపోతే ఆపద కాదు, నీకు ఏదైనా జబ్బు చేస్తే ఆపద కాదు, నన్ను మర్చిపోవటం ఉండడం నేనే ఆపద. అంటే నీ శరీరానికి ఏదో గాయాలు తొలగితే కాదు ఆపద, నా మరుపు నీకు ఆపద, నా స్మరణ నీకు సంపద, నిజమైన సంపద. ఇట్ ఇస్ ట్రూ వెల్త్, ఇదే నిజమైన సంపద. అంటే ఏమిటి, నన్ను స్మరించగా 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 సంస్కృతి ఐశ్వర్యవంతులు అవుతావయ్యా. ఆరోగ్యవంతులు మాత్రమే కాదు ఐశ్వర్యవంతులు అవుతాం. ఆ లోపల ఐశ్వర్యం ఉంటుంది, వెల్త్ లోపల ఉంటుంది. అంటే వాడి మనస్సు బంగారం అవుతుంది, వాడి హృదయం బంగారం అవుతుంది. మన ఇంట్లో బంగారం వల్ల మనకు ఆత్మజ్ఞానం కలగదు, మన హృదయం బంగారం అయితే ఆత్మజ్ఞానం కలగదు. అంటే నీకు మాటలో నమ్రత ఉండాలి, చేతలో నమ్రత ఉండాలి. నీ పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ పరిస్థితులను చూసి నువ్వు గర్వం పొందకూడదు, అహంకారం చేర్చుకోకూడదు. ఇంకేంటంటే మనకు అనుకూలమైన పరిస్థితి ఎక్కడికోటి ఆగిపోతే కూడా మనకి గర్వం అహంకారం మనం శరీరం విడిచిపెట్టాక, జీవుడి శరీరాన్ని విడిచిపెట్టాక శరీరం శవం అవుతుంది. తర్వాత జీవుడు ప్రయాణం చేస్తాడు, వాడు కూడా మన ఏదైనా మనకున్నటువంటి ఐశ్వర్యం, మనకున్నటువంటి విద్య, మనకున్నటువంటి కంఫర్ట్స్, వీటిని చూసుకుని మనం ఏదైనా వికారాలు తెచ్చుకుంటే మనం వివేకవంతులం కాదు. ధ్రువుడు వివేకవంతుడు, ప్రహ్లాది వివేకవంతుడు. ఎంచడంటే మనకి ఏ రోజు ఆ రోజే వికారాలు. మామూలుగా మాటల్లో కూడా అంటూ ఉంటారు చూడండి, నేను వికారం మనుషులు వికారం మాటలు అంటారు. ఆచార్యుడు గురువు కోరుకునేది ఏంటంటే మీరు ఆ వికారాలలోంచి దూరం కాకపోతే మీకు వివేకం పెరగదు. అంటే జీవితాన్ని మనం గైడ్ చేసేది వివేకమే. బుద్ధిని కాపాడుకోవాలి, బుద్ధిని కాపాడుకోవాలి, వివేకాన్ని కాపాడుకోవాలి. అంటే కారుకి డ్రైవర్ ఎటువంటి వాడో మన శరీరాన్ని నడిపేది మన బుద్ధి. ఆ వివేకం పొందటానికి, వివేకవంతుడై జీవించడానికి ఏదైతే అడ్డొస్తుందో అడ్డును తొలగించమని పరమేశ్వరుని ప్రార్థించాలి. ఆ ప్రార్థన వల్ల ఆ బ్లాక్ అవుతుంది. మన రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు బ్లాక్ అవుతానుంటుంది రోడ్డు అది. మరి ఎవరు వస్తారు, కానిస్టేబుల్స్ వస్తారో లేదా ఎస్పీ గారు వస్తారు, సిబిఐ గారు వస్తారు, ఆర్ వస్తారు, ఇది వస్తారు, మొత్తమే బ్లాక్ క్లియర్ చేస్తారు. అలాగే మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి పూర్తి చేస్తుంది, ఎక్కడ బ్లాక్ పడతా ఉంటుంది. అంటే జన్మాంతరం నుంచి వచ్చే వాసన, జన్మాంతరం నుంచి వచ్చే కోరికలు ఏమైనా చూసారా, ఏదో ఒకటి వచ్చి బ్లాక్ అవుతుంది. అక్కడ బ్లాక్ అయినప్పుడు మనం కన్నర పడకూడదు, ఇంకా మనం తరించే అవకాశం లేదని ఈ జన్మలో మనం తరి ప్రయాణించడానికి అవకాశం లేదు. ఏమైనా బ్లాక్ అయితే కనుక ఎక్కడైనా రోడ్డు మీద ప్రయాణం చేస్తాను, బ్లాక్ అయితే మనం వెనక్కి వెళ్ళిపోతాం, ఇంకో గంట లేట్ చేస్తాం అక్కడ. ఈలోపల ఎవరు వస్తారో రోడ్డు క్లియర్ చేస్తారు, వెళ్ళిపోతాం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. అలాగే ఆధ్యాత్మిక అభివృద్ధిలో కూడా మనం ఆత్మార్గం పొందటానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మార్గం బ్లాక్ అయినప్పుడు అప్పుడు పరమేశ్వరుని కనుక ప్రార్థిస్తే ఆ బ్లాక్ ఏమవుతుంది, క్లియర్ అవుతుంది. క్లియర్ అవుతుంది అందుకే ఈశ్వరుని ప్రార్థించడం. నీళ్ళు ఏవైనా అయితే శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగిస్తుందో అది ఒక భక్తికే సాధ్యం. మనసులో ఉన్న మలాన్ని, మనసులో ఉన్న దోషాలని, మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగించేది ఒక భక్తికే సాధ్యం. అంటే భక్తితో తన హృదయాన్ని నింపుకున్నవాడు మాటే డిఫరెంట్గా ఉంటుంది, వాడి చేత డిఫరెంట్గా ఉంటుంది, వాడు వాక్కులు డిఫరెంట్గా ఉంటుంది, వాడు వాక్కులు ఎంతో నిర్మలత్వం ఉంటుంది. శరీరానికి చంద్రుల ఏమొస్తుంది, చల్లదనం వస్తుంది. మరి మనసుకు కూడా చల్లదనం రావాలి కదా, అది గురువు వల్ల రావాలని వాళ్ళు చెప్తారు. అంటే గురువు మనస్సు చల్లగా ఉంటే ఆ మాట చల్లగా ఉంటుంది, గురువు మనస్సే చల్లగా లేనప్పుడు ఇంకా మాట చల్లగానే ఉంటుంది. గురువు మనస్సు చల్లగా ఉంటే, గురువు మనస్సు స్థిరంగా ఉంటే, గురువు మనస్సు కనుక నెమ్మదిగా కుదిరిగా ఉంటే, అతనికి సబ్జెక్టుకి సంబంధించినటువంటి అవగాహన ఉంటే, క్లారిటీ స్పష్టత కనుక కన్ఫ్యూజన్ కాకుండా క్లారిటీ ఉంటే, ఆ మనస్సు కనుక చల్లబడితే చల్లబడిన మనస్సులోంచి చల్లటి మాట వస్తుంది. ఆ చల్లటి మాట భక్తులకు ఉపయోగపడుతుంది, శిష్యులకు. భక్తులు వేరు, శిష్యులు వేరు. సర్వసాధారణంగా ఆచార్యుడు తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచుతాడు, తలుపులు ముయ్యడు అసలు ఆచార్యుడు తలుపులు ముయ్యడు. ఆచార్యుడు తలుపులు ముయ్యడు అసలు, తలుపులు క్లోజ్ చేసే సమస్య ఉండదు తలుపులకి. అంటే ఈ భక్తుల్లో కూడా తమోగుణం ఉన్న భక్తులు ఉంటారు, రజోగుణం ఉన్న భక్తులు ఉంటారు, సత్వగుణం ఉన్న భక్తులు ఉంటారు. పట్టుకుంటామని చెప్పి పడగొట్టే వాళ్ళు ఉంటారు, ఇలాగే భక్తుల్లో కూడా శిష్యుల్లో కూడా రకరకాల ఉంటారు. అయితే గురువు ఏం చేయాలంటే, వాడు నిజమైన ఆచార్యుడైతే వీళ్ళందరినీ ఆచార్యుడు భరించవలసింది, లేకపోతే వాడు ఆచార్యుడే కాదు. మరి 90 మార్కులు వచ్చిన వాళ్ళకే చదువు చెబుతాం, 50 మార్కులకు వచ్చిన వాళ్ళకి చదువు చెప్పమని కొనుక్కొని ఈ మధ్య ఇది కొత్త స్కూల్ ఏమిటంటే అటువంటి స్కూల్ ఆడు కదా ఆచార్యుడే అంటే. 90 మార్కులు వచ్చిన వాడికి చదువు చెప్తే వాడి మీద విశేషం ఉండదు, సుమారు వచ్చిన వాడికి చదువు చెప్పి వాడిని వివేకవంతుని చేసి వాడిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిచ్చి ప్రపంచ మేధావుల్లో ఒకటిగా వాడిని తీర్చిదిచ్చి వాడు ఆచార్యుడు. 90 మార్కులు వస్తున్నాయి కానీ వాడు నేర్చుకోరట. అంటే ఆచార్యుడు ప్రేమ కలగాలి కానీ మూడుతోడు మాట చెప్పకుండానే మూడు విద్యావంతుడు. శంకరాచార్య వారి దగ్గర 4 శిష్యులు ఉండేవారు, పద్మపాదులని తోటకాచార్యుడని ఎవడో 4 ఉండేవారు, వాళ్ళు కూడా ఉండేవారు 4. అందులో తోటకాచార్యుడికి చదువు రాదు పా, అంటే వాడికి అంతకుముందు ఫౌండేషన్ ఆచార్యుల వారి దగ్గరికి రాకముందు ఫౌండేషన్ లేదు, అకాడమిక్ లైఫ్ లేదు అతనికి. ఏదో వాళ్ళు చెప్పి ఏంటున్నారు, ఈ బ్రహ్మసూత్రాలు అంటున్నారు, ఏదో కఠోపనిషత్తు అంటున్నారు, వేదం అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఇది అంటున్నారు, మనకేదో అర్థం కావటం లేదు. మనకి అర్థం మనం ఈ ఫారెస్ట్లో పై రోజుల్లో శుభ్రంగా ఆచార్యుల వారికి సేవ చేసుకుందాం అనుకున్నాడు. ఆచార్య వారు బట్టలు శుభ్రంగా కండేసి తెచ్చుకోవడాడు. మనకి ఈ చదువులు ఈ తిరకాసి కూడా మనకు అర్థం అవటలేదు, ఈ తత్కాలం అర్థం అవటం లేదు. జ్ఞానికి స్వరాలు కూడా లేవాకోవడం అంటున్నారు, ఏం అర్థం అవటం లేదు. జ్ఞాని కట్టండి ఎవరైనా మనం ఎప్పుడైనా సరదాగా మాట్లాడుకుంటాం వేలాకోవడం అంటే, చావు కూడా జ్ఞానికి కూడా వేలాకోవడం, చావు మహాజ్ఞానికి ఒక వేలాకోవడం అంటే, చావు వస్తామని కూడా జోక్ కట్టినమాట. మన మరణంటూ భయం వచ్చేస్తుంది మనకి, మహాజ్ఞానికి అది జోక్ కట్టిన, మనం ఒకసారి జోక్స్ మాట్లాడుకుంటాం వేలాకోవడం అన్నమాట, అది డెత్ కూడా ఒక జోక్ కట్టిన మహాజ్ఞానికి. అంటే ఆచార్య వారికి మామూలుగా చదువు అంటే ఎక్కువ ఇష్టం. అసలు ఆ చదువుని బోధించటంలోనే మీకు అసలు ఆ తత్వం చేతికి తీసుకురావాలా అని ఉద్దేశం. ఆత్మవిద్య తప్పించి నేపాయి కూడా విద్యలేనా అంటాడు ఆచార్యుడు. అది కూడా విద్యలేనా, ఎవరన్నారు కదా అది కూడా విద్యలేనా, ఆత్మవిద్య తప్పించి మిగతా విద్యలు కూడా విద్యరా, అది కూడా విద్యలేనా. అంటే ఒక ఆత్మ జ్ఞానం వల్ల ఒక ఆత్మవిద్య వల్ల మధ్య మీకు అమృతానుభవం కలుగుతుంది. ఆత్మవిద్య తప్పించి మిగతావి కూడా అంటే మిగతా విద్యలు లేవని అంటే అది కూడా విద్యలేనా. అంటే ఆత్మవిద్య యొక్క ప్రాముఖ్యత చెప్పడం కోసం ఆచార్యుల వారు వాడిన మాటది. తైత్రీయ ఉపనిషత్తులు ఆ స్టూడెంట్ ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని బోధిస్తాడు, ఆ బోధ ఆచార్యులు వారు పొంగిపోయి 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 చెట్టు వారు ఇంచిపెట్టలేకపోయారు ఆ బోధ. అంటే తైత్రీయులు అంటే నాకు బాగా ఇష్టం. ఉపనిషత్తుల్లో తైత్రీయ ఉపనిషత్తు ఒకటి ఉంది. ఆ ఉపనిషత్తు అంటే ఆచార్యుల వారికి ప్రాణం. పొంగిపోయి పొంగిపోయి అధ్యాయం రాశారు దాన్ని. అంటే ఇంక చదువు అయిపోయిన తర్వాత వాడి ఇంటికి వెళ్ళిపోతా ఉంటాడు స్టూడెంట్. వాడిని కూర్చోబెట్టి ఇలా ఉండాలి ఇలా ఉండాలి. తల్లి ఎవరండి అయితే బిడ్డగా చెబుతుందో ఎంత శ్రద్ధగా చెప్పేస్తుందో. మరి ఇంతవరకు నాతో చదువుకున్నా ఇంకా మనం రోజు కలుసుకునే అవకాశం ఉండదు కదా, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు కదా, నీ బిహేవియర్ ఎలా ఉండాలి, నీ పద్ధతి ఎలా ఉండాలి అని చెప్పడం కోసం బోధిస్తాడు అక్కడ. అంటే ఆచార్యుడు తన డిసైపుల్కి బోధిస్తాడు. ఆ బోధన పట్టుకుని ఆచార్యులు వారిని పొంగిపోయి పొంగుల పేజీలు వ్యాఖ్యానం రాశాడు ఆచార్యుడు. ఇంతకీ నీకు ఎందుకు చెప్తున్నాడంటే ఆచార్యుడు అనుగ్రహం కలిగితే మామూలు చదువుతోడైన సంబంధం అన్నాడు. కష్టపడి చదువుకున్న చదువు వస్తుంది, తపస్సు చేసిన చదువు వస్తుంది. ఆచార్యుడు అనుగ్రహం ఉంటే ఏమిటి ముక్తి వస్తుంది కదా, కృప ముక్తి. చదువు లెక్కేంటి కృప, ఆ కృప వల్ల ముక్తి వస్తుంది. ఇంకా చదువు మామూలు చదువు ఏముంది. అప్పుడు క్లాసులో కూర్చున్నారు, ఇద్దరు కూర్చున్నారు. ఇంకో ఈ తోటకాచార్యుడు బట్టలు పిల్లటం అలవాటు, ఇంకా పూర్తి అవ్వలేదు. వాడు బట్టలు పిండుతున్నాడు, ఆరేసి వస్తాను. మిగతా ముగ్గురు శిష్యులు ఏం చేస్తున్నారంటే ఏమంటే వాడి కోసం ఎందుకంటే మా టైం పాడు చేస్తారు, వాడి కోసం మా టైం పాడు చేస్తారంటే వాడికి విన్నా అర్థం కాదు. శ్రవణం చేస్తాడు అనుకోండి, శ్రవణం చేసిన అర్థం కానప్పుడు వాడి కోసం మీరు వెయిటింగ్ ఏంటండి, వాడి కోసం మా టైం వేస్ట్ చేస్తున్నారు అంటాడు. మిగతా పద్మ పాదని వీళ్ళు సురేశ్వరాచార్యులు వాళ్ళు అంటారు. అప్పుడు సడన్గా ఆయనకి అనుగ్రహం కలిగిన పరమేశ్వరుడు. అంటే జీవుడు డిక్షనరీలో అసాధ్యం ఉంది కానీ ఈశ్వరు డిక్షనరీలో అసాధ్యం లేదు. గాడ్స్ డిక్షనరీలో అసాధ్యం లేదు, జీవుడు డిక్షనరీలో అసాధ్యం ఉంది. ఇంపాసిబుల్ అనే మాట గాడ్స్ డిక్షనరీలో. ఏదైనా సాధ్యమే ఈశ్వరుడు సర్వస్వతంత్రుడు. ఒక్కసారి తోటకాచార్య ఆచార్య వారికి అనుగ్రహం కలిగింది. అంటే చేతిలో డబ్బు ఉంటే బజారులో వస్తువు కొనుక్కోవడం ఎంత తేలికు, ఈశ్వరానుగ్రహం మనకు కలగాలి కానీ మోక్షం రావటం కూడా అంతే తేలిక. ఈ తోటకాచార్యుల మీద ఆయనకు అనుగ్రహం కలిగింది ఆచార్యుల వారికి. వాడేం చేశాడు, ఈ క్లాసులోకి వస్తున్నాడు కదా, బట్టలు పిండాడు ఆరేశాడు, వచ్చేటప్పుడు కవిత్వం చెప్పుకుంటూ వచ్చేసాడు. తోటక వ్రతం సాంస్క్రిట్లో తోటక వ్రతం ఒకటి ఉండదు, ఆ వ్రతంతో సాంస్క్రిట్ చెప్పుకుంటూ వచ్చేసాడు. ఈయన ముగ్గురు ఊహించిపోయాడు వాడు తోటకాచార్యుడు. ఇదంతా కొన్ని క్షణాల్లో జరిగిపోయింది. రమణ మహర్షి అంటాడు, నాకు మరణానుభవం కలిగింది 20 నిమిషాలు పట్టింది, 30 నిమిషాలు పట్టింది, 15 నిమిషాలు పట్టిందని పుస్తకాల్లో రాస్తున్నారు. అసలు టైమే ఉందన్నాడు. అక్కడ పుస్తకాల్లో రాస్తున్నారు రమణ మహర్షి గారికి జ్ఞానం రావడానికి 20 నిమిషాలు పట్టిందని 30 నిమిషాలు పట్టిందని ఎలా రాస్తున్నారో అది టైమే ఉంది అక్కడ, టైమే లేదన్నాడు. కాలం లేదు అక్కడ, అక్కడ టైమే లేదు కానీ పుస్తకాలు రాస్తున్నారు 30 నిమిషాలు పట్టిందని 20 నిమిషాలు పట్టిందని రాస్తున్నారు. అసలు అమృతానుభవం కలగటానికి అద్వైతానుభవం కలగటానికి అక్కడ టైంతో సంబంధం లేదు. అంటే తోటకాచార్యుడు ఈ గురువు అనుగ్రహంలో శంకరాచార్య వారి అనుగ్రహం వల్ల ఆయనకి అకాడమిక్ సైడ్ ఏమి లేకపోయినా, లేకపోతే అంతకుముందు ఏ గురుకులంలోనూ లేకపోతే ఈ స్కూల్లోనూ చదువు లేకపోయినప్పటికీ మహావిద్వాంసులు అయ్యాడు. కేవలం ఆచార్యుని అక్కడ భగవదానుభవం పొందటానికి 2 మార్గాలు, ఒకటి జ్ఞాన మార్గం, 2 శరణాగతి మార్గం. అంటే భగవంతుని వాడు ఒకడు ఉన్నాడని సజీవమైన విశ్వాసం వాడికి శరణాగతి మార్గం మంచిది. భగవంతుడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అని కొంతమంది డౌటింగ్ తామస్సులు ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు అనుమానం వాళ్ళకి. ఈ సందేహించే వాడికి జ్ఞాన మార్గం మంచిది. ఈ శరణాగతి మార్గం ఇప్పుడు ఎందుకు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, భగవాన్ ఏమడుగుతున్నారంటే శరణాగతి మార్గంలో, శరణాగతి మార్గం ద్వారా ఈశ్వర అనుగ్రహం తొందరగా వస్తుందేమో అని ప్రశ్న. ఆయన అంటున్నాడు, ముందు శరణాగతి పొందిన తర్వాత అనుగ్రహం ఎంత వస్తుంది, ఏ నిష్పత్తిలో వస్తుందనే ప్రశ్న వద్దు, ముందు ఆ శరణాగతి పొందటానికి ప్రయత్నించు. నువ్వు శరణాగతి పొందటానికి ప్రయత్నించి, అంటే ఒకేసారి శరణాగతి ఎవడు పొందలేడు, కొంచెం పాక్షికంగా 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 కొంచెంగా కొంచెంగా శరణాగతి చేసుకుంటూ వెళ్ళాలి. అంటే శరణాగతి చేయటం వల్ల ఏమవుతుందంటే అసహజ స్థితికి దూరం అవుతాం, సహజ స్థితికి దగ్గర అవుతాం. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే క్వైట్గా కూర్చుంటే మనం అసహజ స్థితి అనుకుంటున్నాం, కోపం వచ్చినప్పుడు చిరాకు వచ్చినప్పుడు సహజ స్థితి అనుకుంటున్నాం. ఇంట్లో అరుచుకుంటూ ఉంటాం ఒకసారి, అరుచుకుంటాం కదా ఒకరికొకరు మనం అరుచుకునేటప్పుడు, అదేమో సహజ స్థితి అనుకుంటున్నాం. బయటగా ఉంటే అసహజ స్థితి అనుకుంటున్నాం. అంటే సహజ స్థితి ఏమో అసహజ స్థితి అనుకుంటున్నాం, అసహజ స్థితిని సహజ స్థితి అనుకుంటున్నాం. ఏమైపోయి సహజస్థితి పెర్మనెంట్గా ఉంటుంది కానీ అసహజ స్థితి పెర్మనెంట్గా ఉండదు. మీరు ఎప్పుడు కోపం వచ్చిందనుకోండి ఎంతసేపు ఉంటుంది కోపం? వేళమ్మ కోపం రేపు ఉండదు మీకు, ఈ రోజు నుండి చిరాకు మీకు రేపు. కారణం ఏంటిది? కోపం అనేది అసహజ స్థితి కానీ సహజ స్థితి కాదు. కోరిక కూడా అసహజ స్థితి కానీ సహజ స్థితి కాదు. సహజ స్థితి పెర్మనెంట్గా ఉంటుంది, అసహజ స్థితి ఏదీ పెర్మనెంట్గా ఉండదు. ఏం చెప్తుంది? అన్యాచురల్. న్యాచురల్ పెర్మనెంట్గా ఉంటుంది కానీ అన్యాచురల్ ఏదీ పెర్మనెంట్గా ఉండదు. అది ఇక్కడున్న వస్తువు నార్మల్గా ఉంది, ఇక్కడున్న వస్తువు నార్మల్గా ఉంది. అంటే నీ బిహేవియర్లో నార్మల్ బిహేవియర్ ఉంటే ప్రత్యేకంగా అదే నీ దగ్గరికి వస్తున్నావయ్యా. నీ బిహేవియర్ నార్మల్ అయితే గురువే నీ దగ్గరికి వస్తాడు బోధించడానికి, ఆచార్యుడే నీ దగ్గరికి వస్తాడు బోధించడానికి. అంటే ఒకటి వస్తువుని ఇక్కడ అనుభవంలో పెట్టుకుని బోధించడం వేరు, ఇక్కడ వస్తువు అనుభవం లేకుండా బోధించడం వేరు. అంటే ముందు శరణాగతి చెందు. నువ్వు ఎప్పుడైతే శరణాగతి చెందావో నెమ్మదిగా కోరికలు ఆగిపోతాయి, వికారాలు ఆగిపోతాయి. అంటే ఈశ్వరుడికి మనం సమర్పణ, మన ఈశ్వరుడికి ఈశ్వరార్పణ బుద్ధితో మనం ఏదైనా పని చేయాలి. ఏ పని చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో పని చేయాలి, వ్యక్తిభావంతో చేయకూడదు. ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా ఈశ్వరార్పణ, ఆ ఈశ్వరార్పణంగా చేయటం వల్ల ఆ బుద్ధి మనం కల్టివేట్ చేయాలి. మనకు రాజుడు రాదు అనుకోకూడదు, మనకు రాని దాన్ని నేర్చుకోవాలి, కల్టివేట్ చేయాలి. ఆ నేర్చుకునేటప్పుడు ఆ నేర్చుకోవటం నేర్చుకునేటప్పుడు నమ్రత ఉండాలి, వినయం ఉండాలి, నేర్చుకోవాలనే కాంక్ష ఉండాలి. అహంకారం నేర్చుకోలేడు. విద్యను సంపాదించాలనుకున్న వాడికి పెట్టుబడి ఏంటంటే ధనం కాదు, మనం నేర్చుకోవాలనే కాంక్ష, తెలుసుకోవాలనే కాంక్ష. ఆ కాంక్షే పెట్టుబడి, అదే క్యాపిటల్, ఇక్కడ మూలధనం అదే. నీకు శరణాగతి చేయింది కొద్దీ నీ కోరికలు ఆగిపోతాయి. తర్వాత మనకు వచ్చే కోరికలు, మనకు వచ్చే భయాలు, ఇవన్నీ టైం వేస్ట్. చాలా భయాలు కూడా చాలామందికి దానికి మొదల చివర ఉండదు, దానికి కారణం ఉండదు. ఏదో ఊహించుకుంటూ ఉంటారు, ఆ ఊహలోంచి ఆ సంకల్పంలోంచి భయం వస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ భయం వల్ల శారీరక మానసిక అనారోగ్యానికి గురవుతూ ఉంటాడు. ఎక్కువ భయపడేవాడు ఆత్మజ్ఞానం సముపార్జనకి వాడు అర్హత సంపాదించలేడు, యోగ్యత సంపాదించలేడు. ఆ భయం ఎక్కడి నుంచి వస్తానంటే మురికి వాడి సంకల్పంలోంచి, వాడి వికారంలోంచి, వాడి ఆలోచనలోంచి వాడికి భయం వస్తాడు, వాడి తలంపు నుంచి భయం వస్తాడు. ఈ మధ్యన మాకు దుఃఖంగా ఉంటుందండి, దండగా ఉంటుంది అంటారు. అవి మీరు ఏమనుకుంటారంటే ఇంట్లో పరిస్థితుల కారణమేమో అనుకుంటారు. ఇంట్లో పరిస్థితుల కారణం కాదు, సరసనగా దుఃఖానికి కారణం, బాధకు కారణం ఇంట్లో పరిస్థితుల వల్ల మేము దుఃఖంగా ఉన్నామని మీకు అనుకుంటున్నారు. కానీ కారణం జబ్బది కాదు. ఈ దేహము నేననే తలంపు ఉంది కదా, ఆ తలంపు దుఃఖానికి కారణం కానీ ఇంట్లో పరిస్థితుల దుఃఖానికి కారణం కాదు. మనకు గర్వం వచ్చినా అదే దేహము నేననే తలంపు నుంచే గర్వం వస్తుంది. ఒకవేళ దుఃఖం వచ్చినా దేహము నేననే తలంపు నుంచే దుఃఖం వస్తుంది. దుఃఖ కారణం అలా బయట లేనే లేదు. బయట ఏదో ఉంటే ఏదో ఉందనుకుంటున్నా, ఏమీ లేదు బయట. కీర్తికాంక్ష ఉన్నవాడికి లోకం కానీ, కీర్తికాంక్ష లేని వాడికి లోకం ఏంటండి? బయట ఏదో ఉంది, ఏదో ఉందని అనిపిస్తుంది కానీ ఏమీ లేదు. అసలు మన మనసులో ఉంది బయట కనిపిస్తుంది. మన మనసులోని వికారాలే ఉడికే లోకం కింద కనిపిస్తున్నాయి. అంటే మనకు కనిపిస్తున్న శరీరాలన్నీ నీడలే. దుఃఖ కారణం తెలిస్తే దుఃఖం నశిస్తుంది. దుఃఖ కారణం తెలియనప్పుడు దుఃఖం కూడా నశించదు. దుఃఖ కారణం నీకు లోపలే ఉండి ఎలా ఉంది? కర్తృత్వ బుద్ధి కారణం. అర్జున కర్తృత్వ బుద్ధిని విడిచిపెట్టి ఈ మూడు లోకాలని సంహరించని నీకు పాపం లేదు, దోషం లేదు అన్నాడు కృష్ణుడు. నేననే ప్రథమ తలంపు, ప్రధాన తలంపు నేను తీసి ఓ పక్కన పెడితే, ఓ పక్కన పెట్టి ఈ మూడు లోకాలని సంహరించిన నీకు దోషం లేదన్నాడు. దేహమునే మొదటి తలంపు దొంప, అదే దొంప. దుఃఖం అంతా ఆ దొంపలో ఉంది. ఆ దొంప ఎండిపోతేనే కానీ దుఃఖం నాశించు. దాని ఉపనిషత్తుల భాషలు ఏమని చెప్పాడంటే హృదయ గ్రంథి అని చెప్పాడు. ఆ దేహమునేననే మొదటి తలంపునే ప్రథమ తలంపునే దాని ఉపనిషత్తు భాషలో హృదయ గ్రంథి అని చెప్పాడు. అంటే నువ్వు కాని వస్తువులను, ఈ దేహము నువ్వు కాకపోయినా దేహమే నేను, మనస్సు నేను కాకపోయినా మనస్సే నేను, నువ్వు కాని దాన్ని నువ్వనిపింపజేస్తూ ఉంటుంది ఆ గ్రంథి, అదే హృదయ గ్రంథి. దాన్ని కత్తిరిస్తేనే కానీ దాన్ని ఛేదించే వరకు, దాన్ని కత్తిరించే వరకు జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ నేను జన్మలు నీడలు వెంటాడుతూ ఉంటాను. ఈ పైకి కొబ్బరి నుండి రాస్తే పోయేది కాదు.
లోపల మీ స్టమక్ ఏదైనా పుండు ఉందనుకోండి, మేము చర్మమైన కొబ్బరి నూనె రాసుకుంటున్నాం అంటే కొబ్బరి నూనె రాసుకోరు, లోపల పుండు ఎక్కడ పోతుంది? అది ఓపెన్ చేయవలసిందే. ఆ గ్రంథిని ఓపెన్ చేసి ఆ గ్రంథిని కట్ చేయవలసిందే. ఆ గ్రంథ ముడి ఎంతకాలం అయితే నీకు తెగదు, ఆ ముడి నీకు ఎంతకాలం అయితే తెగదు, నువ్వు కానిదాన్ని అవునని అనుకుంటూనే ఉంటావు. ఏ ప్రతి జన్మ కూడా నువ్వు కానిదాన్ని నువ్వే అనిపిస్తూ ఉంటుంది, ప్రతి ఈ జన్మలో కదా రాబోయే జన్మలో కూడా. నేను అజ్ఞానం విడిచిపెట్టదు, అవిద్య విడిచిపెట్టదు. నువ్వు ఫారెస్ట్ లోంచి అడవులోంచి బయటికి రాలేదు. అంటే మనం కేంద్రం, మన సాధన యొక్క కేంద్రం అవరవేగ్రంథిని ఛేదించడానికి మన సాధన అక్కడ కేంద్రీకరించాలి. మీరు జపం చేయండి, పూజ చేయండి, ధ్యానం చేయండి, ఏది చేయండి, ఆ హృదయగ్రంథిని ఛేదించడానికి మీ సాధన కేంద్రం చేయాలి. అక్కడ మీ చూపు అక్కడే అక్కడే ఉంచాలి. తర్వాత ఈ ఆత్మస్థుతి పరమంగా ఉంటుంది కొంతమందికి, ఎక్కువ మంది వాళ్ళు నోరు ఓపెన్ చేస్తే వాళ్ళు మనల్ని పొగుడుకుంటారు, లేదా ఇతరుని వాళ్ళకి హృదయగ్రంథి బలపడిపోతూ ఉంటుంది. కొంతమంది మౌత్ ఓపెన్ చేశారంటే వాళ్ళు వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు, లేకపోతే ఇతరులని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. వాడికి హృదయ గ్రంథి, దేహాభిమానం, దేహబుద్ధి, దేహంతో తాగాత్యం పొంది ఆ మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు బుదిరిపోతూ ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళ పునర్జన్మలకు కారణం అవుతుంది, బలీయమైన కారణం. రమణ మహర్షి గారు అన్నారు, లోకంలో చెడ్డ వాళ్ళు ఉన్నారు, అక్కడ చెడ్డ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చెడ్డ వాళ్ళు ఉన్నారు, నువ్వనుకుంటావేంట్రా వాళ్ళు ఉన్నారని ఈశ్వరుడికి తెలియదా అన్నాడు. నీ గోడ ఏంటన్నాడు, అక్కడ చెడ్డ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చెడ్డ వాళ్ళు ఉన్నారు, ఇలాగే నువ్వు అనుకుంటావు, వాళ్ళు వాళ్ళని ఈశ్వరుడు భరిస్తున్నారు కదా, నీకేంటి, నీకు వచ్చిన ఇబ్బంది ఏంటన్నాడు. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, వాళ్ళు ఈశ్వరుడు భరిస్తున్నాడు, నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? పైగా వాళ్ళు ఉండటం కూడా నీకు అవసరం, వాళ్ళు ఉండటం కూడా నీకు అవసరం. ఎంతో కొంత నీకు మంచితనం ఉందనుకో, వాళ్ళు లేకపోతే నీకు మంచితనం తిరగదు, ఈ ఎల్కేజీలో ఆగిపోతామని చెప్పాడు. అయితే వాళ్ళు ఈశ్వరుడే భరిస్తున్నాడు, నీకు ఇబ్బంది ఏంటి, నువ్వు ఏమైనా మోస్తున్నావు వాళ్ళ బరువు, వాళ్ళు ఈశ్వరుడే భరించలేదు నువ్వు మనకే. పైగా వాళ్ళ వల్ల నీకు ఉపకారం ఉంది, వాళ్ళ వల్ల నీకు ఉపకారం ఉంది, వాళ్ళు లేకపోతే ఎల్కేజీలో ఆగిపోతాం. ఒకవేళ నేను ఇంకా బాగా మంచివాణి చేయటానికి, నీ ఇప్పుడు నీలో 50 వంతులు మంచితనం ఉందాము, నూటికి 100 పాయలు మంచివాణి చేయటానికి వాడు పరమేశ్వరులను ఉపయోగించుకోవడానికి సృష్టిలో వాడిని పెట్టడము ఏంటి, నీ గోడ ఏంటన్నాడు. వాడు ఉన్నాడని పరమేశ్వరుడికి తెలుసు కదా, ఉన్నారని పరమేశ్వరుడు తెలుసు కదా, ఆయన భరించేటప్పుడు నీకేంటి అభ్యంతరం అని. మంచి కర్తృత్వ భావం ఉన్నంత చెప్పు వాంచి ఉంటేనే ఉంటుంది. అంటే దేహం నేననే బుద్ధి ఉన్నంత కాలం నీకు ఏదో కోరిక వస్తూ ఉంటుంది, దాన్ని ఎవరు ఆపు చేయలేదు. ఆ దుంప లోపల ఉన్నంత చెప్పు, ఇప్పుడు ఈ పచ్చగడ్డి దుంపలు లోపల ఉంటాయి, వేసకాలం ఏమనిపిస్తుంది మనకి, ఒక్క వర్షం కృషేవుడికి మళ్ళీ అన్నీ వచ్చేస్తే గడ్డి వచ్చేస్తుంది, అలాగే దుంప ఇక్కడ లోపల ఉంటాయి, లేదా నీకు అనిపిస్తుంది లోపల పచ్చిగా ఉండడం చేపు, ఆ లోపల నీకు అది ఎంతకాలం అయితే అందులో పచ్చితో పచ్చి ఉండవు, అది పూర్తిగా వెళ్ళిపోతే పర్లేదు, పచ్చి ఉండడం చేపు అక్కడి నుంచి నీకు గడ్డి వచ్చేస్తుందని చెప్తారు. ఆ దుంప నీకు పూర్తిగా వెళ్ళిపోతే ఇబ్బంది లేదు, లేదా ఒక్క వర్షం కురిస్తే మళ్ళీ గడ్డి వచ్చేది, దాని అర్థం ఏంటి, నీకు అనుకూలమైన పరిస్థితి సడన్గా వచ్చినాయి అనుకో, మళ్ళీ దుంపలోంచి గడ్డి అంతా వచ్చేస్తుంది. అంచేత అది ఎండిపోయే వరకు దాన్ని నమ్మటానికి వీల్లేదు, ఆ దుంపని ఎండిపోయే వరకు దాన్ని నువ్వు నమ్మటానికి వీల్లేదు. ఈ దేహము నేను, దేహము నేను అనే తలంపే, మొదటి తలంపే నీకు అది ఆ దుంప. ఇంకొక రకంగా చెప్పాలంటే పాపపు దుంప. ఆ దేహము నేననే మొదటి తలంపు ఉన్నవాడు ప్రతివాడు పాపే. పాపం అక్కడి నుంచే శాతం, పాపం అనేది అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. దాన్ని క్రైస్తవ మతంలో వాళ్ళు సైతాను అంటారు. దానికి రమణ భగవాన్ ఏమని చెప్పారంటే, దేహము నేనే మొదట తలంపును శిలిగొడు, అప్పుడు నీకు జ్ఞానం కలగదు, బ్రహ్మానందం కలగదు. ఆయనకి ఓ తండ్రి నన్ను మర్చిపోయావా అంటాడు. ఆ బాధ భరించలేక యేసు ఆ శిలువ వేసి ఈ మేకులు కొడతారు ఆయన్ని. అప్పుడు ఏమంటాడంటే ఆ సఫరింగ్ ఆ బాధ భరించలేక ఏమంటాడంటే, ఓ తండ్రి నన్ను మరిచిపోయావు, మర్చిపోయావు నువ్వు నీ పని చేస్తున్నానంత కాలం. నీ పనే కదా ఎక్కువ, ఎక్కువ పనే కదా చేసేది. నీ పనే చేస్తున్నాను, నా చెయ్యి విడిచిపెట్టేశావా? నా చెయ్యి విడిచిపెట్టేశావా, నన్ను మరిచిపోయావా అంటాడు. కానీ ఒకటి లోపల జ్ఞానాగ్ని ఉంది, లోపల ఆ జ్ఞానాగ్ని ఏమిటి మళ్ళీ ఇలా పొరపాటుగా మాట్లాడుతున్నాను అనుకుంటాడు. మళ్ళీ విన్నపం చేసుకుంటున్నావు, అప్లికేషన్ పెట్టుకుంటున్నావు, తండ్రి నేను మర్చిపోయాను, నా తండ్రి అయినా నేనే ఉన్నాను, మళ్ళీ నాకంటే నా తండ్రి ఏరిగా ఉన్నారా, నా తండ్రి కంటే ఏరిగా ఉన్నానా, ఏంటి మరి మర్చిపోయావా అంటే ఎక్కడో ఉన్న వస్తువుని అడిగినట్టు అడుగుతున్నానేంటి అనే జ్ఞానం ఒక్కసారి, అద్వైతానుభవం ఒక్కసారి అందుకుంది అక్కడ. అన్నట్టు ఆయన ఫాదర్ ఆర్ వన్ అప్పుడు అంటాడు, మరి నేను నా తండ్రి ఒకటే, నా తండ్రి వేరు నేను వేరని ఎంతకాలం అనుకున్నాను. అప్పుడు అద్వైతం అద్వైతం అనేది అనుభవంలోకి వస్తున్నట్టు, అనుభవంలోకి వచ్చేది కానీ బోధించేది కాదు. అది అనుభవంలోకి వచ్చే వరకు మనకి దాని విలువ తెలియదు అసలు. అది అనుభవించేది కానీ బోధించేది కాదు, శ్రవణం చేసేది కాదు, వినొచ్చు వినక మాత్రం చేసి తెలియదు, అనుభవంలోకి రావాలి. అనుభవైత వైద్యం ఏది అద్వైతం. కొన్ని పూర్వజన్మలో పూర్వపుణ్యం ఎంతో కొంత కనుక లేకపోతే, పూర్వపుణ్యం లేకపోతే, జన్మాంతరం ఎంతో కొంత సుకృతం లేకపోతే, జీవుడు ఎన్నో ఎన్నో మంచి పనులు పూర్వజన్మలో చేసి చేయకపోతే ఆచార్యుల వారు అంటారు అద్వైతం అనుభవం వదిలేని అద్వైతం వాసనే రాదన్నాడు స్వాముల వారు. రామకృష్ణ మిషన్ పెట్టినప్పుడు స్వామి చెప్పినటువంటి ముఖ్యమైన విషయం ఒకే పని మీకు రెండు రకాలుగా ఉపయోగపడాలి. ఓ పని నువ్వు చేసావంటే నీ లోకానికైనా ఉపయోగపడాలి, సమాజానికైనా ఉపయోగపడాలి, అది నీ కుటుంబానికి, అదే పని నీ మోక్షానికి కూడా ఉపయోగపడాలి. ఒకే పని నీ సమాజ కళ్యాణానికి ఉపయోగపడాలి, ఆ పని నీకు ఇక్కడ సమాజ కళ్యాణానికంటే ముఖ్యమేంటి మోక్షానికి. నీకు ఆత్మజ్ఞానం కలగటానికి మళ్ళీ ఆ పని నీకు సహకరించాలి. పని అంటే నిన్ను బంధించే పని కాదు అయ్యా, నిన్ను విడుదల చేసేదే పని. నిన్ను బంధించేది కూడా పనేనా అంటాడు స్వామి. నిన్ను విడుదల చేసి ఏది ఆ దేహాభిమానంలోంచి దేహబుద్ధిలోంచి నిన్ను విడుదల చేసే పని కానీ నీ దేహబంధం దేహబుద్ధి పెంచి పని కూడా పనేనే, అది కూడా పని అనుకుంటున్నారా మీరు? నిన్ను విడుదల చేసి ఏది ఆ దేహాభిమానంలోంచి దేహబుద్ధిలోంచి నిన్ను విడుదల చేసే పని కానీ నీ దేహబంధం దేహబుద్ధి పెంచి పని కూడా పనేనే, అది కూడా పని అనుకుంటున్నారా మీరు? ఆ మొదటి తలంపుని ప్రథమ తలంపుని ప్రధాన తలంపుని పెంచేది కూడా పనే, అది ఒక పనే, అది కాదు. అందులోంచి విడుదల పొందటానికి సహాయ సహకారములు అందించేది పని. అది అయ్యే వర్క్ అంటే, అది వర్క్ అంటే అది వర్క్ ఉన్న సీక్రెట్ అది. ఆ సీక్రెట్ ఏది సీక్రెట్ అంటే నువ్వు చేసే పని అజ్ఞానంలోంచి అభివృద్ధిలోంచి దేహంలోంచి అంటే దేహాభిమానంలోంచి దేహబుద్ధిలోంచి విడుదల పొందటానికి పని సహకరించాలి. ఆ పనిలో ఉన్న సీక్రెట్ మనం తెలుసుకుని చెయ్యి అని చెబుతూ ఊరుకోవచ్చుంటారు కదా స్వామీజీ. నీకు ఆ మొదటి తలంపుని ప్రధాన తలంపుని దేహం నేననే బుద్ధిని పెంచే పని, అది కూడా పని అనుకుంటున్నారా మీరు? అది కూడా పనేనే, అది పని కాదనే కాబట్టి నువ్వు అనుకోవచ్చు అది పని, కానీ అది పని కాదు. నువ్వు కాని దాన్ని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అందులోంచి విడుదల పొందడానికి నీ పని నీకు సహకరించాలి. అది పని అంటే అది, అది వర్క్ అంటే అది అయ్యారు. మనస్సు గురించి మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అనేక తలంపులు సమూహం మనస్సు అని, అనేక సంకల్పాలు అనేక ఆలోచన సమూహం మనస్సు అని. భగవాన్ ఏమంటారంటే ఆ మొదటి తలంపు ఒకటే మనస్సు, అది పోతే ఇంకేమి లేదు. అది పోయిన వాడు యూజ్ గాడ్ లెస్ బాడీ లెస్ వరల్డ్ లెస్ వర్ణిస్తాడు. ఇది ఆ మొదటి తలంపు పోయిన వాడి గురించి వర్ణిస్తాడు. అదే ఆ స్టేట్ లో వాడు యూజ్ గాడ్ లెస్ వరల్డ్ లెస్ బాడీ లెస్ వాడికి చాలా ఇంకా అంటే శరీరం ఉండగానే శరీరంతో విడిపోతాడు. ఆ కురిగి కొబ్బరికాయ ఏ విధంగా అయితే లోపల పిచ్చితో ఏ విధంగా అయితే ఇది విడిపోతుందో, ఇది ఈ కర్మ తలంపులోంచి విడుదల పొందిన వాడు వాడు బాడీ లెస్ మైండ్ లెస్ గాడ్ లెస్. వారు ఉంటారంటే వారు ఉంటారు, వారు ఉన్నారని వారికి తెలుస్తూ ఉంటాను, వారి దేహం ఉంటే ఎలా తోటే ఎలా అంటారు. వారు ఉంటారు ఆ ఉన్నదేదో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. వారికి దేహం ఉండటం వల్ల లాభం లేదు, దేహం పోవటం వల్ల నష్టం లేదు. మూల తలంపు లేకపోతే ఏమీ లేదు. ఆ మూల తలంపు ఉందా, అక్కడ వరకు నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, దేవుడు ఉన్నాడు, ప్రపంచం ఉంది, పూర్వజన్మ ఉంది, పునర్జన్మ ఉంది, దేవతలు ఉన్నారు, నీ ప్రార్థనలు ఉన్నాయి, మీ పుణ్యాలు ఉన్నాయి, మీ పాపాలు ఉన్నాయి, మీ మంచిలో ఉన్నాయి, మీ చెడులో ఉన్నాయి. ఏది ఆ మూలతలంపు ఉంటే అది లేకపోతే ఏది లేక ఉన్నదంతా ఒకటే. అది ఆ మూలతలంపు ఎక్కడైతే నశించిందో అక్కడ నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తుంది. నువ్వు ఉన్నావన్న సంగతి నీకు అనుభవంలోకి వచ్చాక నీకు లోపం కనిపించడం వల్ల లాభం లేదు, కనిపించకపోవటం వల్ల నష్టం లేదు. దేహం ఉండటం వల్ల లాభం లేదు, దేహం కనిపించకపోవటం వల్ల నీకు వచ్చిన నష్టం ఏమిటది. ఇంచేత నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది దేహం పోయిన తర్వాత కూడా. పైగా ఎలా ఉంటావు నువ్వు? ఆనందమే ఆనందము, శాంతే శాంతి, సుఖమే సుఖము. జ్ఞాని కూడా గలాటం చూస్తానంటాడు. సమాజంలో గలాటాలు ఆడుకు చూస్తూ ఉంటాడు, దేని చూస్తూ ఉంటాడు. సముద్రంలో నీరు ఉంటుంది, కెరటాలు ఉంటాయి. ఒక కెరటం లభిస్తూ ఉంటుంది, పడతా ఉంటుంది, ఆ కెరటం వచ్చి ఈ కెరటాన్ని కొడతా ఉంటుంది, ఈ కెరటం వచ్చి ఆ కెరటాన్ని కొడతా ఉంటుంది. అది నీరే, ఇది నీరే. జ్ఞాని కూడా లోకాన్ని అలాగే చూస్తాడు. జ్ఞానికి లోకంలో ఉన్న బాడీస్ అన్ని తెర మీద ఉన్న బొమ్మలు లాంటివి. మనం సినిమా తెర మీద ఉన్న బొమ్మల్ని ఎలా చూస్తాము, లోకం మీద ఉన్న జీవ కొట్టు కూడా జ్ఞానికి అలాగే కనిపిస్తుంది. అంటే జ్ఞానికి ఇదంతా బొమ్మలాట. అది వేమన కూడా చెప్తాడు, చింత వద్దు, చింతన పెంచుకోండి. మీరు బెంగ పెట్టుకుని కూర్చోవడం కాదు, చింత వదిలేయండి, చింతన పెంచుకోండి. మీరు చింత ఉంటే మీ చింతన పెరగదు, మీ వివేకం పెరగదు, ఆ డిస్క్రిమినేషన్ మీకు రాదు. భగవంతుడు అగోచరుడు కనపడ్డు, గోచరుని కాడు అని అంటారు కదా మనకు చెప్పినవాడు. అహంకారికి అగోచరు, నిరహంకారికి గోచరు. మామూలుగా మన వాళ్ళు ఏమంటారంటే అగోచరుడండి, వాళ్ళు ఎక్కడ కనపడతాడు మనకు అంటారు. అగోచరుడే ఎవరికి? అహంకారికి అగోచరుడు, నిరహంకారికి, నిరభిమానికి గోచరుడు. కనిపిస్తూనే ఉంటాడు స్పష్టంగా తనకి. అలా వస్తువు లేకపోతే వశిష్ఠుడికి కనిపించడానికి ఉండేది, రామచంద్రమూర్తికి కనిపించడానికి ఉండదు కాబట్టి అక్కడ కనిపిస్తాం. అది దేవుడి కంటే మన ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు అనుకుంటున్నాం ఉన్నారు. అంటే పరమేశ్వరుడికి మన పట్ల ఎంత ప్రేమ ఉందో, ఎంత ఆప్యాయత ఉందో, అదే ప్రేమ ఆయన పట్ల మనకుంటే కొన్ని క్షణాల సార్లు మనం ఐక్యం అవుతాం. ఆ ఈశ్వరుడి మీద మనకున్న ప్రేమ మనకి తగ్గినప్పుడు ఏదో ప్రలోభం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు అత్తగారి మీద కోపం వచ్చిందనుకున్న కోడలకి, కోపం వచ్చిన తర్వాత అప్పుడు లోపాలు వెతకడం ప్రారంభిస్తుంది. అత్తగారి మీద నూటికి నూరుపాయలు ప్రేమ ఉందనుకున్న కోడలకు అనుకోండి, ఆ లోపాలు ఉన్నా కనపడవు. ఈశ్వరుడి మీద సజీవమైన ప్రేమ, ఆ భక్తి, ఆ విశ్వాసం, ఆ తైర ద్వారా ఆ సజీవ ఆ లివింగ్ ఫెయిత్, ఆ సజీవమైన విశ్వాసం లేకపోవటం వల్ల, ఆ ప్రేమ లేకపోవటం వల్ల ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అని సందేహం రావటం కారణం కూడా ఇక్కడ ప్రేమలో ఉన్న కొరత. పాపం మనలో ఈ రోగం ఉందని కృష్ణుడికి తెలుసు, పరమాత్మకు భగవంతుడు తెలుసు. వాడు అంటాడు కృష్ణుడు అంటాడు గీతలో, లవ్ మీ ఆల్వేజ్ లవ్ మీ, ఇది ఒకటి సూత్రం, లవ్ మీ ఆల్వేజ్ లవ్, వర్క్ ఫర్ మీ, నా కోసం పనిచ్చి. అంటే నువ్వు ఎవరిని చూసినా కృష్ణార్పణం, అక్కడ కృష్ణునే చూస్తే లోపల ఉన్నవాడు నేనే, అంతర్యాముగా ఉన్నవాడు నేనే. పైన తోడు కాదు నువ్వు చూడవలసింది, చర్మదృష్టి ఉందో ఆత్మ దృష్టి, లోపల జీవకోటలో అంతర్యాముగా ఉన్నాడు నేనే. నువ్వు అక్కడ ప్రభువు నేనే, నన్నే చూస్తూ ఉండు. నన్నే నువ్వు చూస్తుంటే, నన్నే నువ్వు చూస్తుంటే నువ్వు కూడా నాలుగోనే ఉన్నావని నీకు అర్థమవుతుంది. అంటే లవ్ మీ ఆల్వేజ్ లవ్ మీ, వర్క్ ఫర్ మీ, నా కోసం పనిచేయి. అంటే దాని అర్థం ఏంటి? ఈ స్వార్పణ బుద్ధితోటి పని చేయమని. అంటే కొంతమంది అంటూ ఉంటారు వాళ్ళకి చాలా ఉపకారం చేసామని మేము, వాళ్ళు ఏమీ కృతజ్ఞత చూపించడం లేదు, ఏం మంచి మాట కూడా అంటాం లేదు, గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయటం లేదు, ఇలా అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఈశ్వరార్పణ బుద్ధితోటి వాడు పని చేయలేదన్నారు. నువ్వు అలంకరించవలసింది లోపల ఈశ్వరుని అలంకరించింది, ఏది చేసినా లోపల ఉన్నటువంటి ఈశ్వరుని, లోపల ఉన్నాను నేను, ఈ లోపల ఉన్నాను. ఈశ్వరుడు పాదాలను ఆశ్రయించు, ఈశ్వరుని ఆరాధించు. ఈశ్వరుని అందరి హృదయాల్లో ఉన్నాడు, పని చేస్తున్నాడు. నీ దేహాన్ని ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు. ఆ కంట్రోలర్ని విడిచిపెట్టకు, నీ కంట్రోలర్ నీ హృదయంలోనే ఉన్నాడు. అది నీ గోచరం కావట్లేదు, ఎవరిని ఎవరిని అనుకోవద్దు, ఉన్నాడు ఈశ్వరుడు, ఉన్నాడు అయ్యా అని కృష్ణుడు చెబుతున్నాడు. నిజంగా లేదనుకోండి, లేడు అని చెప్పి ఉండవాడు. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు ఉన్నాడని చెప్పు ఉరుక్కలేదు వాడిని శరణ వేడుకు. సరెండర్ టు హిమ్. అర్జునుడితో చెప్తాడు, సర్వభావేన భారత, మమ్మల్ని ఏదైనా పనికి దిగినప్పుడు, ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పని సరైనదేలా పని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ పని పూర్తి చేయడానికి ఎవరి దగ్గరికి వెళితే ఆ పని అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం. అలాగే సర్వభావైన భారత, నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తావు, అన్ని రకాలుగా ప్రయత్నం చేసి వాడిని శరణ వేయటం నేర్చుకో. ఎవరు నీ హృదయంలోనే ఈశ్వరుడు ఉన్నాడు, వాడిని శరణ వేడుకో. వాడిని శరణ వేడుకుంటే అప్పుడు అయ్యా నీకు ప్రసాదం కలిగేది ఆ శాశ్వత శాంతి, అన్బ్రోకెన్ పీస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్ అప్పుడు కదా నీకు దొరికింది. ఆ ఈశ్వరుడు పాదాలని శరణాగతి వేడు. ఈశ్వరుడు ఉన్నాడు, దాన్ని లేడనుకోండి, లేడని చెప్పి కూడా ఉన్నారు కాబట్టి వాడిని శరణాగతి పొందు. ఎలా శరణాగతి పొందుతామంటే ఒక రకంగా కాదు, సర్వభావేనా. నీకు ఎన్ని రకాలుగా వాడిని శరణ వేడుకోవడానికి అవకాశాలు ఉన్నా అన్ని ప్రక్రియలు ఉపయోగించి మొత్తం మీద శరణ వేడుకోవడానికి ప్రయత్నం వచ్చింది. కొంచెం చదువుతాడు ఇప్పుడు నా పుష్టిని, నువ్వు చాలా కష్టాలు పడ్డావు, ఇంకా కష్టాలు కోరుకుంటానంటే ఈ కష్టం ఒక కష్టమా, ఈ కష్టం ద్వారా నువ్వు స్మరణలోకి రావాలి, కానీ ఈ కష్టం కూడా ఉండని అంటుంది కొంచెం అనుభవం. లోకం నువ్వు కష్టాలు చాలా పడ్డావు, ఇంకా కష్టం కోరుకుంటానంటే ఈ కష్టం ఒక కష్టమా నీ స్మరణ ఉన్నప్పుడు. నీ స్మరణ నాకు ముఖ్యం కానీ ఈ కష్టం ముఖ్యం కాదు. నీ కష్టం నీ స్మరణ నాకు తీసుకొస్తున్నానుకో, అంతకంటే ఏం కావాలి బాధ్యం అంటుంది కొంచెం. ఆయన స్మరణ ఏది? ఆ ఈశ్వర స్మరణ, ఆ ఈశ్వర చింతన ఐశ్వర్యాన్ని పెంచుతున్నది, సంపదని పెంచుతుంది. అది భౌతికం అవ్వచ్చు, ఆధ్యాత్మికం అవ్వచ్చు. వాళ్ళు మీరు ఈ రోజున గురుపవనం, రోజున మీరు చేసిన పూజలని బంగారు బాటలు. జ్ఞానం గురించి, వైరాగ్యం గురించి విడదీసి చెప్పారు, చాలా బ్యూటిఫుల్గా చెప్పారు ఒక చోట రమణస్వామి ఆచార్యుడు, రమణాచార్యుడు వచ్చేటప్పుడు ఏది జ్ఞానం ఏది వైరాగ్యం అని, రెండు ఒకటే. కానీ మనకు అర్థమవటం కోసం విడదీసి చెప్పారు, ఎనాలిసిస్ చేశారు. దాన్ని ఏదిగా ఉన్నావో అందులో నిష్టగా ఉండటం జ్ఞానం, నువ్వు కాని దాని మీద నీ మనసు వాలకుండా ఉండటం వైరాగ్యం. విడదీసిన విడదీయటం చూడండి, ఆ విడదీయ సూక్ష్మ బుద్ధి, సటిల్ ఇంటలెక్ట్, అందులో బుద్ధి సూక్ష్మత మీరు గ్రహించండి, ఆనందిస్తారని చెప్తున్నాను. ఇప్పుడు ఆత్మానందం వదిలేద్దాం, మాటల ఆనందం చూద్దాం. పిఎస్ఎన్ రాజు గారు చెప్పినట్టు ఆ చల్లటి మాటల్లోని ఆనందం చూద్దాం. పూర్వం చల్లటి హృదయంలోంచి చల్లటి మాటలు వస్తాయి, ఆ చల్లటి మాటల్లోని ఆనందం చూద్దాం. వాడు వైరాగ్యం అంటే ఏమీ లేదు, నువ్వు కాని దాని మీద నీ మనసు వాడకుండా ఉంటుంది వైరాగ్యం. నువ్వు ఏదైతే అవును అక్కడ ఇష్టగా ఉండగలిగితే అది జ్ఞానం, అది జ్ఞానం, ఇది వైరాగ్యం. రెండు ఉంటే చూడటానికి మటుకు వేరేగా కనిపిస్తాయి. పార్వతి పరమేశ్వరులు మనకి వేరుగా కనిపిస్తారు. కానీ పార్వతికి నమస్కారం పెడితే పరమేశ్వరుడు కనుగుతుంది, పరమేశ్వరుడికి నమస్కారం పెడితే పార్వతి కనుగుతుంది. కానీ మనకు చూడటానికి ఇద్దరు వేరుగా కనిపిస్తారు, వాళ్ళిద్దరం మూలంలో ఒకటే. కృష్ణుడు చెప్పాడు అవి నగ్న సత్యాలు, భగవద్గీతలు చెప్పిన నగ్న సత్యాలు. అవి మనం వింటే బాగుపడతాం, మనకు అనుభవంలోకి వచ్చాయి. కానీ నేను నమ్మం అంటే కోటి జన్మలు పట్టాలి, కోటి జన్మలు పడుతుంది. కోటి జన్మలు కలగకపోతే తరిస్తాం లేదు మనం చెప్పలే. తర్వాత ఇంకోటి, ఇప్పుడు మన టీచర్ సరిగ్గా చెప్పి టీచర్ మనం ఉన్నప్పుడు మనం పెద్ద కష్టపడి చదువుకో అక్కర్లేదు, వాళ్ళు చెప్పింది వింటే సరిపోతుంది. ఆ టీచర్ లేనప్పుడు ఎలాగైనా మనం కష్టపడి చదువుకోవాలి. మనకి టీచర్ దగ్గర ఉన్నప్పుడు ఒక నాలుగు రోజులు వాడు చెప్తే వింటే సరిపోతుంది. వాడి అదే నాలుగు రోజులు అనేది మనం కష్టపడి చదువుకోవాలంటే ఆరు నెలలు పడుతుంది. అది టీచర్ని ఉపయోగించుకోవాలి సమీపంలో ఉన్నప్పుడు. మనస్సు చెల్లిస్తుంది కానీ లోపల వస్తువు చెల్లించదు, లోపల స్వర్గవస్తువు చెల్లించదు. వెళ్ళేది వచ్చేది మనస్సు, వెళ్ళేది వచ్చేది జీవుడు. లోపల ఒక సద్వస్తువు ఉంది, అది అంతటా ఉంది, అన్ని కాలాల్లో ఉంది, అన్ని అవస్థల్లోనూ ఉంది. దానికి పోకలేదు, రాకలేదు. అది హృదయంలో ఉంది, నిర్మలంగా ఉంది, నిశ్చలంగా ఉంది. అయితే నువ్వు లోచూపు నేర్చుకో. అది స్వామీజీ అంటారు. స్వామీజీ ఏమంటారంటే ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, సూర్యుడున్నా నీ కళ్ళోటి తిప్పకపోతే సూర్యుడు కనపడ్డు ఉన్నాడు, కనీసం నీ ముఖమైన అంటే తిప్పాలి. అదేవిధంగా హృదయంలో దేవుడు ఉన్నాడు, మంచి చూడటం లోచూపు నేర్చుకుంటే చూడండి వ్యర్థం అవుతుంది. అంతేకాని అక్కడ సూర్యుడు నువ్వు కనిపెట్టాలక్కర్లేదు, ఇక్కడ దేవుణ్ణి కనిపెట్టక్కర్లేదు. నువ్వు లోచూపు నేర్చుకో, కనీసం సూర్యుని చూడాలన్నా మొగ్గుడికి చెప్పాలి కదా. అదేవిధంగా లోచూపు నేర్చుకోను, ఒక్కడు విన్నాడు పరమేశ్వరుడు ఉన్నాడు, కొంచెం నీకు ఆ లోచూపు నేర్చుకుంటే ఆ ఎన్నట్ లైఫ్ ఉండదు కొంతమందికి. అసలు దూరదర్శనం ఎక్కడ వచ్చిందంటే కొంతమందికి ఎన్నట్ లైఫ్ అనేది ఉండనే ఉండదు. అసలు ఆ మానసిక సౌందర్యం ఎలా ఉంటుందో, ఆ మనసులో ఉన్న డ్యూటీస్ ఎలా ఉంటాయో కొంతమందికి తెలియదు. అంటే కొంతమందికి స్థూల బుద్ధి ఉంటుంది కానీ సూక్ష్మ బుద్ధి ఉండదు. స్థూల బుద్ధి ఉన్న వాడికి ఆత్మార్థం కలగదు. ఈనాటికైనా ముందు నాటికైనా సూక్ష్మ బుద్ధి, సూక్ష్మాది సూక్ష్మ బుద్ధి ఉన్నవాడికి పరమ పవిత్రుడికి లోపల వస్తువు గోచరిస్తుంది. స్థూల బుద్ధి ఉన్న వాడికి లోచూపు కలగదు, సూక్ష్మ బుద్ధి ఉన్న వాడికి లోచూపు కలగచ్చింది. బిఎస్ఎన్ రాజుగారు హింసించారు మనకు కొన్నాడు. అంటే అది చాలా బాగుంది. ఇది చంద్రుడి దగ్గర నుంచి చల్లదనం వస్తుంది, గురువు దగ్గర నుంచి కూడా అటువంటి చల్లదనం రావాలి. అలా గురువు మనస్సులోనే చల్లదనం లేనప్పుడు ఇంకా శిష్యుడికి చల్లదనమే ఉంటుంది. అంటే గురువు మనస్సులో చల్లదనం ఉంటే, చల్లటి హృదయం ఉంటే, చల్లటి సంస్కారం ఉంటే ఆ చల్లటి హృదయంలో నుంచి చల్లటి మాట వస్తుంది. ఆ చల్లటి మాట భక్తులకు ఉపయోగపడుతుంది. ఆ ప్రభావం, ఆ మాట యొక్క ప్రభావం మొత్తం భక్త కోటి మీద, అందరి మీద ఉంటుంది. ఓం నమో నారాయణాయ. చాలా దూర ప్రాంతాల నుంచి మీరు ప్రయాణాలు చేసి ఎంత శారీరకంగా శ్రమకు గురయ్యి ప్రయాణం చేసి కేవలం గురుభక్తి మీద ఎంత దూరం మీరందరూ వచ్చారు, అది మీరు వచ్చి శ్రద్ధగా విషయాలు శ్రవణం చేశారు. మీరు శ్రవణం చేసిన విషయాలు ఇంటికెళ్ళి మనం చేసుకుంటే మీకు గుర్రణం తీరిపోతుంది. మీరు ఇప్పుడు ఏ విషయాలైతే శ్రవణం చేశారో ఇంటికెళ్ళి మరణం చేసుకుంటే ఇంక గురు రుణం మీకు ఉండదు. అంటే మీరు ఇంటికెళ్ళి ఉపరాజీ విషయాలు మరణం చేసుకోండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణాయ, నారాయణాయ. ఆ వైష్ణవుల మాటలు నాకు గుర్తు వస్తున్నాయి. దేవుడికి చాలా పేర్లు ఉన్నాయండి. అసలు పేరు అటండి, శిశుల పేరు నారాయణుడు. ఓం నమో నారాయణాయ, ఓ